சுக்லாம்பரதரம் விஷ்ணும் சிசிவர்ணம் சதுர்புஜம் பிரசன்னவதனம் த்யாயேத் சர்வ விக்னோபசந்தயே.
பரம புண்ணியாத்முடு இக்ஷ்வாகு மகாராஜு ఈ భూమండలాన్ని చాలా కాలం శ్రద్ధగా ఏలాడు. ఎవడికైనా కొంతకాలం పోయాక కాలధర్మం తప్పదు కనుక ఆయన స్వర్గానికి వెళ్ళిపోయాడు. ఆ ఇక్ష్వాకుడి కొడుకు పేరు శశాదుడు. ఇదివరకు మనం చెప్పుకున్నాం బ్రహ్మపురాణంలో ప్రారంభంలో. ఆ శశాదుడు కొడుకు కకుత్సుడు, అతని కొడుకు అనేనసుడు, అతడి కొడుకు పేరు పృథువు, ఆ పృథువు కొడుకు విశ్వక్కుడు, అతని కొడుకు ఆర్ద్రుడు, వాడి కొడుకు యువనాసుడు, అతడి కొడుకు శ్రావస్తుడు, అతడి కొడుకు బృహదస్సుడు. అదిగో ఆ బృహదస్సుడి కొడుకే ఈ కథానాయకుడు కువలాసుడు. ఈ మహారాజు బృహదస్సుడు భూమిని చాలా కాలం పరిపాలించాడు. తన కొడుక్కి పెళ్లి చేశాడు. కువలాస మహారాజు గారికి 20,000 మంది కొడుకులు ఉన్నారట. మంచి బలం కలిగిన వాళ్ళు వాళ్ళంతా. అస్త్రశస్త్ర విద్యల్లో ఆరితేరిన వాళ్ళు, బలవంతులు, ధర్మాత్ములు. చాలా కాలం అయిన తర్వాత బృహదస్సు మహారాజు తన కొడుకు కువలాసుడికి పట్టం కట్టి అడవికి పోదామనుకుంటూ ఉండగా ఇదిగో విష్ణుమూర్తి యొక్క భక్తుడు మన ఉదంకుడు అక్కడికి వచ్చాడప్పుడు. వచ్చి, మహారాజా, చాలా కాలం ధర్మంగా భూమిని పరిపాలించావు. నీ పరిపాలనలో ప్రజలు కడుపులో చల్ల కదలకుండా సుఖంగా ఉన్నారు. యజ్ఞాలు చేశావు, దానాలు చేశావు, ధర్మాలు చేశావు, ప్రజలందరినీ ప్రోత్సాహపరిచావు, ప్రజారక్షణ చేశావు. ఇప్పుడు నీ దగ్గరికి నేను ఎందుకు వచ్చానంటే మళ్ళీ ప్రజారక్షణ చెయ్యాలి, అందుకని వచ్చాను. నీవు ప్రజాభిరక్షణము నింబిను నర్పు అరణ్య భూమికి పోవగనేల రాజులకు భూ ప్రజగాచుటబోలు ధర్మువుల్ భూవర కల్గునే అడవివోయి వసించిన వాణి కాదే రక్షా విధి కాదే సద్గతులు కంచిరి తొల్లిటి రాజముఖ్యులు. మహారాజా, నీవు అరణ్యానికి పోదామనుకుంటున్నావట, అడవికి పోవటం న్యాయమేనా? అసలు మానవులకి తన తోటి మానవుల్ని కాపాడమే నిజమైన తపస్సు. ఇతరులకి మేలు చేయడమే ధర్మం, ఇతరులకు మేలు చేయడమే మోక్షం. అంటే తన స్వార్థం కోసం తాను మాత్రమే తరించాలనుకున్నవాడు పాపాత్ముడు, ఇతరులను బాగు చేసేవాడు ఉత్తముడు. నీవు నీ కోసం యజ్ఞాలు చేసావు, నీ కోసం ఎంతకాలం చేసావు, ఇతరుల కోసం చెయ్యాలి. ఇతరుల కోసం చేసేది ఏదైనా ఎక్కువ ఫలితం ఇస్తుంది. నువ్వు ఇప్పుడు కొడుక్కి పట్టం కట్టి అడవికి వెళ్ళి తపస్సు చేసుకుంటేది నీ మోక్షం, కానీ నీవు ఈ ప్రజానీకాన్ని కాపాడడానికి నీ శరీరం ఉపయోగిస్తే ఇక్కడుండగా మోక్షం వస్తుంది. అసలు రాజులకి భూమి మీద ఉండే ప్రజల్ని కాపాడడమే నిజమైన ధర్మం. అంటే భూవర, అడవికి పోయినంత మాత్రం చేతనే మోక్షం వస్తుందా? నేను చెప్పే మాట విను. మీ వంశస్థులంతా ప్రజల్ని కాపాడారు, నువ్వు కూడా అలాగే కాపాడాలి. నీ ధర్మం అది. మధుకైటబులని పూర్వం ఇద్దరు రాక్షసులు ఉండేవారు. ఆ దుర్మార్గుల్ని విష్ణువు చంపాడు. వాళ్ళకి దుంధుడు అనేవాడు కొడుకు పుట్టాడు. ఆ దుంధుడు మహాఫల పరాక్రమ సంపన్నుడు. వాణ్ణి చంపడం కోసం విష్ణుమూర్తి నన్ను ప్రోత్సాహపరిస్తే నేను ఇక్కడికి వచ్చా. ఆ దుర్మార్గుడు ఒకప్పుడు బ్రహ్మదేవుడి గురించి తపస్సు చేశాడు, బ్రహ్మవాడికి ప్రత్యక్షమయ్యాడు. ఓరీ దుంధుడా, ఏం కావాలో కోరుకో అన్నాడు. నువ్వును విష్ణువు కలిసి మా నాన్నను చంపేశారు, మా తల్లిదండ్రుల్ని, మధుకైటవుల్ని, మోసంతోటో కపటత్వంతోటో ఏదో రకంగా. నేను అలా చావకూడదు, నాకు గొప్ప వరం ఇయ్యి. నన్ను మానవుడు విష్ణు వంశ కలిగి ఉన్నప్పుడే చంపాలి. నేను నిద్రపోయినప్పుడు నా గుర్రుతోటి భూమి అంతా కంపించాలి. నేను కావాలంటే నిద్రపోవాలి, కావాలంటే మెలకువ తెచ్చుకోవాలి. నేను సముద్రంలోనైనా భూమి మీదైనా సమానంగా విహరించగలగాలి. సముద్రంలో నేను నిద్రపోతున్నప్పుడు నేను విడిచిపెట్టే గాలికి భూమి మీద ఉండే వాళ్ళంతా అల్లకల్లోలం అయిపోవాలి. ఇలాంటి కోరికలు, పెంచకోరికలు కాకపోతే వీడు నిద్రపోతే వీడికే, వీడు నిద్రపోయినప్పుడు కూడా భూమి మీద ఉండేవాళ్ళు ఇబ్బంది పడాలంట. కొంతమంది అలా కోరుకుంటారు. అలాంటి వాళ్ళు ఇప్పుడు కూడా ఉన్నారు. మేము నిద్రపోయినప్పుడు గొప్ప గురక పెట్టాలి, ఆ గురక వల్ల పక్క వాళ్ళంతా డిస్టర్బ్ అయిపోయి ఏడుస్తూ కూర్చోవాలని వరాలు కోరుకుని ఉంటారు కొంతమంది. అందుకే రైలు ఎక్కినా సరే గుర్రో గుర్రో అని నిద్రపోయి కింద వాడిని పై వాడిని పడుకొని కూడా ఏడిపిస్తూ ఉంటారు. వీడు అలా కోరుకున్నట్ట, మా గురకతో అందరినీ బాధ పెట్టాలన్నట్ట. బ్రహ్మ తథాస్తు అన్నాడు, మరి వరం కోరుకుంటే కాదనలేడుగా ఆయన, ఇచ్చేశాడు. ఇప్పుడు వాడు సముద్రంలో నిద్రపోతున్నాడు. వీడు దుంపదేగా సంవత్సరానికి ఒకసారి లేస్తాడు, మిగతా రోజుల్లో కావాలంటే నిద్రపోతాడు. వాడు నిద్రపోయినప్పుడల్లా భూమి కంపిస్తుంది. దాంతో మా తపస్సుల యొక్క ఆశ్రమాలు కూలిపోతున్నాయి. 12 అడుగులు ఫౌండేషన్ వేసి కట్టిన బిల్డింగులు కూడా కూలిపోతున్నాయి వాడు గుర్రుకి. వాళ్ళు లేడుగాని ఉంటే ఈ బిల్డింగుల్లో మనం పురాణం చెప్పుకోవడానికి నేను మీరు ఉండేవాళ్ళం కాదు. మా చెడ్డ ఇబ్బంది. ఇప్పుడు ప్రస్తుతం సముద్రం దగ్గర ఇసుక తిన్నెలో గొయ్యి తవ్వుకుని అందులో నిద్రపోతున్నాడు వాడు. వాళ్ళు కాంతరిత శరీరుండైన వాని నిశ్వాస పవనం బుధోమ దహన జ్వాలాభేలంబయ్యి సంవత్సరం ఒక్క మాటు వెలువడి భూన భోంతరం బెల్లను నిరంతర శికత రజత రజఃపటంబు మాటుకొనంచేయు తరీయ వేగంబున తత్సమీప భూమి శైలకాననంబులు 7 దినంబుల దాకా కంపించుతుండు ఇట్టి దారుణత్వంబు కథంబున మాకు మా ఆశ్రమంబున నుండుట సంకటంబుగా ఉన్న దురాత్మ వధించి మాకును లోకంబులకు హితంబు చేసి కృతార్థుండవై తపోవనంబున కరుగుము అన్నారట వీళ్ళు. ఏమన్నారు, నాయనా ఇప్పుడు వాడు నిద్రపోతున్నాడు, వాడి ముక్కుల్లోంచి వచ్చే గాలి అగ్నిజ్వాలలతో కూడి భూమి మీదకు వస్తోంది, ఆ గాలితో ఇసుక లేచిపోతోంది, భూమి అంతా ఇసుక తుఫాను అయిపోతుంది, దాంతో మా ఆశ్రమాలన్నీ కప్పడిపోతున్నాయి, మేము చస్తున్నాం, మా తపస్సులు ఆగిపోతున్నాయి, మా యజ్ఞగుండాలన్నీ చల్లారిపోతున్నాయి, యజ్ఞాల్లో వాడి ముక్కులోంచి వచ్చే గాలి వల్ల రేచిన ఇసుక దుమ్ము వచ్చి పడిపోతుందిట, వీడు రాకుండా చూసుకోవాలి రేపు కాశీ, మళ్ళీ ఇసుకతో ఇబ్బంది. అంచేత వీడి దుంపదగ్గ ఇంత ఏడిపించేస్తున్నాడు వాడు, దాంతో మేము ఏడుస్తున్నాం, మేము నీ దగ్గరకు వచ్చాం, ఆ దుర్మార్గుణ్ణి వధించి మాకు లోకాలకి సుఖం కలిగించు అనగానే ఈయన చిరునవ్వు నవ్వాడు. నవ్వడం కాదయ్యా, విష్ణుమూర్తి గొప్ప మాట చెప్పాడు, ఎవ్వడం మహాసురువధించు పనికి బూను అతనికి ఆత్మీయ పూరి శక్తి ఇచ్చి జయమిత్తునని ఆనతిచ్చెనధిపా ఆదరంబున నాకు చక్రాయుధుడు. ఓ మహారాజా, ఇంకొక మాట చెబుతున్నా, చాలా కాలం క్రితం నేను విష్ణువు గురించి తపస్సు చేసినప్పుడు విష్ణువు నాకు ప్రత్యక్షమై వరాలు ఇచ్చాడు. ఆ ఇచ్చినప్పుడు నాకు ఒక కర్తవ్యం చెప్పాడు, ఈ రాక్షసుని చంపడానికి నన్ను వెళ్ళి మీ వంశం వాళ్ళని ప్రోత్సాహపరచమని. ఎవడైనా ఆ రాక్షసుని చంపడానికి మీ ఇక్ష్వాకు వంశం వాళ్ళు ప్రయత్నం చేస్తే ఆ రాజుని విష్ణువు యొక్క శక్తి అవహిస్తుంది, ఆ రాజశక్తి ఇటు విష్ణు శక్తి రెండు శక్తులు కలిసి ఆ రాక్షసుని చంపుతాయి. అప్పుడు ఆ రాక్షసుడు చావగానే ఆ వంశస్థులందరినీ తాను స్వర్గానికి పంపుతానని, ఆ వంశంలో తాను మళ్ళీ కొంతకాలం పోయాక అవతరిస్తానని చెప్పాడు. కాబట్టి నువ్వు గనక రాక్షసుని చంపాలని ప్రయత్నం చేస్తే చక్రాయుధుడు వచ్చి నిన్ను అవహిస్తాడు, నీ శక్తి ఆయన శక్తి కలుస్తుంది, నీకు పేరుస్తుంది, రాక్షస సంహారం చేసి ప్రజల్ని కాపాడిన ఘనకీర్తి వస్తుంది, నీకు మోక్షం వస్తుంది, కాబట్టి లే అతులితమైన విష్ణువు యొక్క దివ్య శక్తిని నీవు ఆవహింపజేసుకో, ఆ దుర్మార్గుణ్ణి సంహరించు, నీవు తప్ప ఈ లోకాలని ప్రస్తుతం కాపాడేవాడు మరొకడు లేడు నాయన, అధికమైన పుణ్యమే కాక దీనివల్ల ప్రజలకు కూడా హితం చేసిన ఘనకీర్తి వస్తుంది లేమ్మన్నట. అప్పుడు ఆయన నమస్కరించి, అయ్యా నీవన్నదంతా నిజమే, కానీ నీవు వచ్చే ముందే నేను సంకల్పం చెప్పుకుని బ్రాహ్మణోత్తములకు మాటిచ్చా, ఏమని, విమలమతి అస్త్ర సన్యాసము చేసి తపమునర్ప సమకట్టితి ఇంకమునీంద్ర తపోవన గమనము తప్పదు నాకు వినుము నా విన్నపము. ఓ ఉదంక మహర్షి, నా విన్నపం విను, నేను పవిత్రమైన మనస్సుతో నీ వచ్చే ముందు విఘ్నేశ్వర పూజ చేసి విష్ణు పూజ చేసి ఈ రోజు నుంచి నేను అస్త్ర సన్యాసం చేశాను, నా అంటే అస్త్ర సన్యాసం అంటే అస్త్రాలు విడిచిపెట్టేయటం, ఇంకా ధనుస్సు పుచ్చుకోకూడదు, బాణాలు వేయకూడదు, తర్వాత నేను నా భార్య కూడా వానప్రస్థాశ్రమానికి వెళ్ళి తపస్సు చేసుకుంటాం అని సంకల్పం చెప్పాం. ఒకసారి సంకల్పం చేశాక ఆ సంకల్పం నుంచి వెనక్కి రావచ్చా, మహాపాపం కాదుటండి. సంకల్పం నుంచి వెనక్కి వచ్చేవాడికి ఘోర నరకం వస్తుంది, గుర్తుపెట్టుకోవాలి. ఏ విషయంలో అయినా సరే ప్రాణం పోతే తప్ప తక్కిన వేళల్లో సంకల్పం నుంచి వెనక్కి రాకూడదట. అందువల్ల నేను అడవికి వెళ్ళి తీరతాను, అడవిలో ఉంటానని మాట ఇచ్చాను కాబట్టి వెళ్ళిపోతాను. మరి ఇప్పుడు నీ కోరిక తీర్చాలిగా, అది కర్తవ్యమే. దానికి ఒక మాట చెప్పారు, తాను మాటిచ్చా మాట తీర్చలేని పరిస్థితుల్లో కొడుకుని పంపించమన్నారు. కొడుకు కూడా తండ్రి ఏం చెప్పారు, ఆత్మావై పుత్రనామాసి అంటోంది వేదం, తండ్రే కొడుకు రూపంలో వస్తాడు గనక ఇదిగో ఈయన కొడుకును నీ పనికి అప్పగిస్తున్నాను.
అన్న గుడ్డు మత్సుతుండు కొవలాసుడు వీడి మహాబలుండు సజ్జన హితకారి ధైర్యనిధి సంభృత కీర్తి భవత్ప్రియార్థమై జననుత అమ్మహాసురుణ్ణి చంపుట కోపు అవార్య శౌర్య వర్ధనులగుచున్న పుత్రులును తాను అభేద్య భుజా విభూతితో
ఓ వదంక మహర్షి, ఈ నా కుమారుడు కువలాసుడు పరమ పుణ్యాత్ముడు, నా దగ్గర అన్ని విద్యలు నేర్చుకున్నాడు. వశిష్ఠ మహర్షి ఇతనికి ధర్మశాస్త్రాలు మొదలైనవి కూడా నేర్పాడు. ఇతనికి 21,000 మంది కొడుకులు కూడా ఉన్నారు. ఇతడు అక్కడ చాలు, ఇతని వంశం చాలు. ఇతడు మంచి వాళ్ళకి మేలు చేస్తాడు, చెడ్డవాళ్ళని చీల్చి చెండాడతాడు. ధైర్య సాహసాలు కలిగిన వాడు, విష్ణు భక్తి కలిగిన వాడు, గొప్ప పేరు ప్రతిష్టలు పొందినవాడు. ఇతనికి ఉన్న 21,000 మంది కొడుకులు కూడా మొక్కవోని శౌర్య సంపద కలిగిన వాడు. ఇతడు ఇతని కొడుకుల్ని నేను పంపిస్తున్నా, నీవన్న రాక్షసుణ్ణి ఇతడు చంపుతాడు, ఆ విష్ణువు ఇతన్ని ఆవహించాలి. అసలు విష్ణు సంకల్పం కూడా అంతే, కువలాసుడినే ఆవహించాలి అని. అనగానే ఆయన సంతోషించి, మంచి మాట అయ్యా, ఎప్పుడైనా సంకల్పం చేశాక సంకల్పం నుంచి వెనక్కి రాకూడదు గనక వెళ్ళమని అనుజ్ఞయిస్తున్నాను అని పంపించేశాట. బృహదసుడు తపోవనానికి వెళ్ళిపోయాడు. అప్పుడు ఈ మహాత్ముడు కువలాసుడి దగ్గరికి వెళ్ళాడు. వెళ్ళి, నాయన, మీ తండ్రి మాట విన్నావు కదా, పూర్వం విష్ణుమూర్తి చెవిలోని గులిమి నుంచి మధువు కైటవుడు అని రాక్షసులు పుట్టుకొచ్చారు. ఆ పరమ దుర్మార్గులు అమ్మవారి భక్తులై స్వేచ్ఛామరణం వరం కోరుకుని బ్రహ్మదేవుడంతటి వాణ్ణి తన్నారు. బ్రహ్మ విష్ణువు దగ్గర వరపెట్టుకున్నాడు. విష్ణువు అమ్మ అనుగ్రహంతో ఆ మూర్ఖుల్ని వరం కోరుకోమంటే మేమే వరమిస్తామన్నారు వాళ్ళు. అయితే మీ ఇద్దరు నా చేతిలో చావండి అనగా వాళ్ళు వెంటనే ఆలోచన చేశారు. ఓ విష్ణుదేవ, మేం మాట ఇస్తే తప్పం, నగి నగి ఏ నియున్విను జనార్దన ఎన్నడు బొంకు పల్క మధ్య గణిత విక్రమోరు బల ధైర్య సమగ్రుల మెల్ల భంగి కాలగతి తొలంగ ద్రోవగతలం బగునే అగుగాక నీకు మెచ్చుగనిదే ప్రాణమిచ్చదము శృక్కము చావునగా ఆత్మనేమియున్. ఓ విష్ణుదేవ, మా ప్రతిజ్ఞ విను, మేము నవ్వులాటకు కూడా వేళాకోడానికి కూడా అబద్ధమాడం. నీవు మమ్మల్ని చంపడానికి వరం అడిగావు, మేము నీకు మాట ఇచ్చాం, నువ్వు మమ్మల్ని చంపి, మా పరాక్రమం గొప్పది, మేము నీతో యుద్ధం చేసి నిన్ను మెప్పించాం, కాలగతి ఇప్పుడు ఇలా ఉంది, మేము ఒకప్పుడు అమ్మని మోసగించాం అనుకున్నాం, ఇప్పుడు అమ్మే మమ్మల్ని మోసగించింది. అసలు కాలాన్ని ఎవడూ దాటలేడు, అందుకే చెప్పారు కాలగతి తొలంగ త్రోవగ తలం బగునే. ఎవడైనా కాలం దాటగలడా? కాల ప్రభావం వల్ల గొప్పవాడు సామాన్యుడు, సామాన్యుడు గొప్పవాడు అవుతూ ఉంటాడు. ఎప్పుడు ఎలా విడుతుందో కాలం చెప్పలేం. సరే, మా ప్రాణం ఇస్తాం, మాట ఇచ్చాం, మేము దీనికేం దుఃఖం పొందాం, కానీ ఇక్కడంతా నీరే, నీరు లేని చోట మమ్మల్ని చంపమన్నారు. ఆయన త్రైరోక్యం అంతా చలమయ్యం గనక వీళ్ళని నీరు లేని చోట ఎలా చంపాలని ఆలోచించి, పరమేశుడు తన ఊరులు పరపుగను నరించి వాణిపై తచ్చిరములు పరుషత రసిత సుదర్శన కరధారాని గతి చేసి క్రక్కున తునిమిల్. వెంటనే విష్ణుమూర్తి, ఓహో, నీళ్లు లేని చోట చంపాలా అని తన తొడలు పెంచి, ఇదిగో తొడల మీదకి నీరుండదు, ఇది పొడి, రెండు నా తొడల మీద వాళ్ళను కూర్చోబెట్టి మంచి పరుషమైన వాడి అయిన తన సుదర్శన చక్రంతో వాళ్ళ తలలు నరికాడు. వాళ్ళిద్దరూ తెచ్చారు. అదిగో ఆ ఇద్దరు యొక్క కొడుకే తుంధుడు. వాళ్ళిద్దరూ కలిసి చావడానికి ముందు ఒకే ఒక్క స్త్రీని ఊరుక్క అని పేరు కలిగిన ఆవిడ్ని వరించారు. ఇద్దరికీ ఒకే భార్య, వాళ్ళిద్దరూ కవలలు, వాళ్ళు విష్ణుమూర్తి చెవుల్లోంచి పుట్టిన వాళ్ళు, అందుకే ఇద్దరు ఒకే భార్యను సేకరించారు. ఆ ఇద్దరి కుమారుల్లో ఎవరి కుమారుడో ఊహించడానికి వీలు కాని వాడు, ఎందుకంటే ఇద్దరికి ఒకే భార్య కాబట్టి, అతడే ఈ తుంధుడు. వరం వల్ల వీడు గర్వితుడు. వీడు కూడా ఇదివరకు చెప్పినట్టుగా బ్రహ్మవరాలతో గర్వించాడు. అహంభావంతో శౌర్యం అంతకంతకీ పెరుగుతూ ఉండగా ఇంద్రుని తన్ని అవమానపరిచాడు. దేవతల్ని కూడా కింద పారేసి వాళ్ళ మీద ఎక్కి తొక్కాడు వీడు. అంత దుర్మార్గుడు వీడు. వాణ్ణి చంపడానికి నువ్వులే, విష్ణువు నిన్ను ఆవహిస్తాడనగానే బృహదస్సుడి యొక్క కుమారుడు కువలాసుడు శుభముహూర్తం పెట్టుకుని ఉదంక మహాముని మార్గదర్శకుడిగా చేసుకుని యుద్ధానికి బయలుదేరాడు, దండయాత్రకి బయలుదేరాడు.
ధనుజ నిర్మత నైక తత్పరత విజృంభణ మొప్ప సద్వినుత తేజుడు ఘోర సంగర విక్రమోత్సవ లీలమై ఘనభుజా వల భూరి దుర్వహ గర్వ సంగ్రహులైన నందనులనేక సహస్ర సంఖ్యులు తన్ను కొల్వను దగ్గరుడై తన్ను కొల్వను దగ్గరుడై.
మహాత్ముడు కువలాసుడు మంచి తేజస్సు కలిగిన వాడు. మహాత్ములు ధర్మాత్ముల చేత స్తోత్రాలు అందుకుంటాడు. రాక్షస సంహారం చేసి ఈ బ్రాహ్మణోత్తములకి దేవతలకి ఆనందం కలిగించడం కోసం విజృంభించాడు, దండయాత్రకు బయలుదేరాడు. తక్కువన ఆకాశం నుంచి ఒక దివ్య తేజస్సు వచ్చింది. నీలమేఘఛాయ శరీరుడైన విష్ణువు తెల్లని స్వచ్ఛమైన సప్త తేజస్సుని పైనుంచి కిందకి దింపాడు. ఈ మహాత్ముడిని ఆవహించాడు. ఆ విధంగా ఆయన స్వతసిద్ధంగా రాజంటే విష్ణువంశ స్వరూపుడు, మళ్ళీ విష్ణువు యొక్క అంశ ఆయన ఇప్పుడు కొత్తగా ఆవహించింది. ఇవన్నీ తీసుకుని రథాలు ఏనుగులు గుర్రాలు కాలిబలం తన కొడుకులు వీళ్ళందరినీ వెంట పెట్టుకుని ఈ కువలాస మహారాజు గారు విష్ణుశక్తిని తనలో ప్రవేశపెట్టించుకుని యుద్ధానికి బయలుదేరాడు. దారి పొడుగోత ముత్తయిదువులు పువ్వులు చల్లారు. కన్యాముడులంతా ఎదురొచ్చారు, ఎంతో మెచ్చుకున్నారు. మునిశ్రేష్ఠులు ఆనందించారు. దేవేంద్రుడు కూడా నీకు జయం కలుగ్గాక అన్నాడు. ఆ విధంగా ముందుకు వెళ్ళాట ఆయన. స్వర్గం నుంచి మంగళవాద్యాలు కూడా మిన్ను ముట్టాయి. గగనమున స్వర విమానముల గణితముగ గ్రంథుగొన్నియే అనుకూలములై మృగ పక్షి గతులు శోభనముగుటేర్పడ చెప్పిన జనాధిపు యాత్రం. అసలు పనికి వెళ్ళేటప్పుడు మనకు ముందే శుభశకునాలు తెలిసిపోతాయి. ఈ రాజుగారు యుద్ధానికి వెడుతున్నంతసేపు ఆకాశంలో దేవతల విమానాలు దర్శనమిచ్చాయి. దేవతలు పుష్పవృషం కురిపించారు. చల్లగాలి వేసింది. యజ్ఞంలో ఉండేటటువంటి పొగ హాయిగా కంటికి తగిలింది. జంతువులు పక్షులు సంచారం చేశాయి. గొడ్లగోబలు రావడం గద్దల పై నుంచి ఎగరడం ఏం లేవు. కొంతమంది పుట్టగానే దరిద్రపు లక్షణాలని భూమి కంపిస్తాయి, గొడ్లగోబలు వస్తాయి, బాగా అని అవేం లేకుండా ఇక్కడ చక్కగా మంచి లక్షణాలు శుభం జరిగి సూచనలన్నీ కూడా శుభ శకునాలన్నీ వచ్చాయట, మంచి శకునాలు వచ్చాయట. ఆ శకునాలు చూసుకుంటూ ఆనందపడుతూ ముందుకు వెళ్ళాడు కువలాసుడు. సముద్ర తీరం చేరాడు. అక్కడ తాత్కాలికంగా శిబిరం నెలకొల్పాడు. ఇంచేత సముద్ర తీరంలో ఇసుక తిన్నెల్లోనే గొయ్యి చేసుకుని కదా ఈ రాక్షసుడు ఉన్నాడు, అందుకే అక్కడికి వెళ్ళాడు. తన కొడుకుల్ని పిలిచి ఈ దుర్మార్గుడు ఎక్కడ నిద్రపోతున్నాడు చూడండి, వీడు గుర్రు అని శబ్దం పెడుతున్నాడు, ఈ దౌర్భాగ్యుని బయటికి తీసుకొద్దాం అన్నట్ట. ఈ 21,000 మంది కొడుకులు తెగత వేసి ఇసుకంతా పక్కకి పోసేశారు. తవ్వగా 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 వీడి దొంప దగ్గ ఎక్కడో 12 మైళ్ళు అడుగున గొయ్యి చేసుకుని అందులో నిద్రపోతున్నట్టు వాడు. వాడి ముఖం నుంచి వేడి వేడి గాలులు బయటకు వస్తున్నాయి. వాడు విడిచిపెట్టే గాలి అంత వేడిగా ఉంది. ఆ గాలికే కొంతమంది ఇబ్బంది పడ్డారట. ఈ నిద్రపోతున్న వాడిని లేపడానికి, మన కుంభకర్ణుని నిద్ర లేపడానికి ఎంత కష్టపడ్డారో అంత కష్టపడవలసి వచ్చింది. వీళ్ళు కూడా వాడిని శరీరంతో పొడిచారు కొందరు, గుణపాలతో పొడిచారు కొందరు, గదలతో కొట్టారు కొంతమంది, కత్తులతో కొట్టారు కొంతమంది, గండ్రగొట్టలతో బాదారు. ఆ రాక్షసుని చుట్టుముట్టగా ఆ చావు దెబ్బలు తినగా 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 వాడు ఒక్కసారి భయంకరంగా ఆవులించాడు, నోరు తెరిచాడు. అప్పటిదాకా నిద్ర లేవలేదు వాడు. భోరున విస్ఫులింగములు వడ్బగా తన్ముఖ నేత్ర నాసికా ద్వారములందు వెల్వడి దారుణ వహ్నిశిఖా కలాపములు వారక అందు మృందిర నివార్యులు రాజకుమారులందరు ఘోరత సాగరుల్ కపిలు కోపమునన్ నసియింతు చాడ్పునన్. ఆ రాక్షసుడి నోటి నుంచి కళ్ళ నుంచి ముక్కు నుంచి అగ్నికణాలతో జ్వాలలు బయలుదేరాయి. ఆ ఘోరమైన అగ్నిజ్వాలల్లోంచి తప్పించుకోవడానికి పాపం ఈ రాజకుమారులు ప్రయత్నం చేశారు. ఈ దుర్మార్గుడి నోట్లోంచి వచ్చి అగ్నిజ్వాలకు తట్టుకోలేక 21,000 మంది రాజకుమారులంతా కాలి బూడిదైపోయారు. పూర్వం కపిల మహర్షి కన్ను తెరవగానే సగరుడు కొడుకులు ఎలా బూడిదైపోయారో ఈ దెబ్బకి అంత అలాగే వాళ్ళు కూడా కాలిపోయారు. అందులో కొద్ది మంది మిగిలారు, దృఢాసుడు, కపిలాసుడు, భద్రాసుడు, ఈ ముగ్గురు కొడుకులు మాత్రమే రాజుగారి కొడుకులు మిగిలారట. తక్కిన వాళ్ళంతా బూడిదైపోయారట పాపం. అంతే, ఒక్కొక్కప్పుడు ధర్మ సంస్థాపన కోసం ఎంతో మంది మహానుభావులు త్యాగం చేయవలసి వస్తూ ఉంటుంది. అదే దురదృష్టం అంటారు. ధర్మ సంస్థాపన కోసం విష్ణుమూర్తి అంతటి వాడు ప్రోత్సాహపరిస్తే కూడా అతని కొడుకులంతా 21,000 మందిలో ముగ్గురు మిగిలారు. ఇంతకంటే ఏమిటి? అందుకే అసలు యుద్ధం రాకుండా చూసుకోవడమే గొప్ప అని చెప్పారు. పగ అడగింతుట ఎంతయు శుభం బగు, సాధ్యమైనంత వరకు అసలు పగ లేకుండానే చూసుకోవాలి. ఒక్కసారి పగంటూ వస్తే చివరికి ఎవరు మిగులుతారో ఎవరు పోతారో తెలియదు. ఆ రాజుగారికి ముగ్గురు కొడుకులు తప్ప అంతా పోగానే వెర్రి దుఃఖం వచ్చేసిందిట, క్రోధం పెరిగింది. ప్రళయ కాలంలో సూర్యుడిలాగా విజృంభించాడు ఆ రాక్షసుని చుట్టుముట్టి దుర్మార్గుడా, ఎంతోమంది ప్రజానీకాన్ని పట్టి పాలార్చి తినేశావు, ఇక నీకు అంతం దగ్గర పడింది, నీ అంతు చూస్తానంటూ కువలాస్య మహారాజు ఆ రాక్షసుడి శరీరం అంతా తూట్లు తూట్లు పడేలా బాణాలు కొట్టాట. అంతలోనే లేచాడు ఆ రాక్షసుడు, మంచి ఈటి తీసుకున్నాడు, ఆ బల్లెని తీసుకుని కువలాస్యుణ్ణి ఎదుర్కొన్నాడు. రాజు తన యోగశక్తితో తనను తాను కాపాడుకున్నాడు. రాజుగారి దగ్గర కొన్ని శక్తులు ఉన్నాయట. యోగాభ్యాసం వల్ల ఏంటంటే ఆయన శరీరం నుంచి అగ్నిజ్వాలల్ని అర్పేటటువంటి నీరు వస్తుంది. కొంచెం స్పీకర్కి తిప్పితే వాళ్ళకి బాగా క్లియర్గా కనబడుతున్నాము. ఆ జలప్రవాహంతో రాక్షసుడి శరీరం నుంచి వస్తున్నటువంటి అగ్నిజ్వాలలు ఆర్పాడు. రాక్షసుడు నోరు తెరిస్తే అగ్నిజ్వాలలు వస్తాయని ఇందాకే చెప్పుకున్నాం మనం. ఈ అగ్నిజ్వాలల్ని రాజు తన యోగశక్తితో ఆర్పాట. యోగాభ్యాసం వల్ల శరీరం నుంచి అగ్ని పుట్టించవచ్చు, నీరు పుట్టించవచ్చు, గాలి పుట్టించవచ్చు, భూమిని కూడా పుట్టించవచ్చు. ఇతడేమో అగ్నిజ్వాలల్ని ఆర్పడం కోసం నీరు సృష్టించాడు. ఆ నీటితో రాక్షసుడి నోటి నుంచి వస్తున్నటువంటి అగ్నిజ్వాలలన్నీ ఆర్పివేశాడు. ఆపై ఆ దుర్మార్గుడి మీద బ్రహ్మాస్త్ర ప్రయోగం చేశాట. అద్భుతమైన అస్త్రం అది, బ్రహ్మాస్త్రం అంటే దివ్యాస్త్రజ్వలనము భూ దిగ్గగనములు వెలుగ పొదివి మహోగ్రంబై దానవేంద్రుదేహము భూదిగా వనరించే చిత్రముగా ఒక మాత్రం. దివ్యశక్తి కలిగిన బ్రహ్మాస్త్రం. అగ్నిజ్వాలను కమ్ముకుంటూ వెళ్ళి ఆ మధుకైటబుల పుత్రుడు దుంధుణ్ణి క్షణాల్లో కాల్చి బూడిద చేసింది. అంత పూర్వం వాడి శరీరం ఉంది అని చెప్పుకునేవారు, ఆ క్షణమే వాడి శరీరం అంతా బూడిద కుప్పగా మారిపోయిందిట. దాంతో ప్రపంచం ఆనందపడింది, ఇంద్రుడు కూడా ఆనందపడ్డాడు. నాయనా, లోకకంటకుడైన దుర్మార్గుణ్ణి నువ్వు భస్మం చేసేసావు, తద్వారా లోకానికి మహోపకారం చేసావు, దుంధుడు అనే రాక్షసుణ్ణి సంహరించావు కాబట్టి నీకు దుంధుమారుడు అనే పేరు ఇస్తున్నావు. ఈ రోజు నుంచి ఈ బిరుదముతో నువ్వు ప్రసిద్ధికి ఎక్కుదవుగాక అని దేవతలంతా ఇంద్రుడితో సహితంగా అతనికి వరం ఇచ్చారు. ఆ విధంగా దుంధుణ్ణి చంపి దుంధుమారుడు అనే పేరు తెచ్చుకున్నాడు ఆ మహారాజు. ఇంకా ప్రసన్నులై దేవతలు రకరకాల వరాలు ఇచ్చారు. అప్పుడే లోకానికి ఒక సందేశం ఇచ్చాట ఆ రాజు. చూసారా, దుష్ట శిక్షణ చెయ్యడానికి, శిష్ట రక్షణ చెయ్యడానికి పూనుకున్నవాడు ఒక్కొక్కప్పుడు కష్టాలు పడవలసి వస్తుంది, మంచి పనులకు కూడా. ఈ రాజుగారు దుర్మార్గుని చంపడానికి వెడితే కూడా అతని కొడుకులు పోయారు కదా మరి. అందువల్ల
ధర్మ సంస్థాపనలో ఒక్కొక్కప్పుడు ఆత్మత్యాగం కూడా చేయాల్సి వస్తుంది. ఆ త్యాగానికి కూడా సిద్ధపడండి. ఈ శరీరం ఇవాళ ఉంటుంది, రేపు పోతుంది, కానీ పైన దివ్య శరీరం ఒకటి మాత్రం శాశ్వతం, కీర్తి మాత్రం శాశ్వతం. ధర్మం విషయంలో ఏమరిపాటు వహించకండి, దానికోసం ఏదైనా చెయ్యండి అని గొప్ప సందేశం ఇచ్చాట ఆ మహాత్ముడు అని ధర్మరాజుకి మార్కండేయుడు చెప్పి, చూసావా ఇది మానవ లక్షణం, నిజమైన మానవ లక్షణం, సత్కర్మాచరణ చేసేవాడి లక్షణం. ధనం కోసమో భూమి కోసమో మానవుడు స్వార్థంతో ఇతరుల ప్రాణాలు తీయడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి వాళ్ళంతా రాక్షసుల కంటే ప్రమాదకారులు. కానీ పరమ పుణ్యాత్ముడు దుందుమారుడు మహర్షి ఆజ్ఞ ప్రకారంగా క్రూరుడైన రాక్షసుని సంహరించాడు. అక్కడ ఎన్ని కష్టాలు వచ్చినా వెరవలేదు. అందుకే ఇవాళ్ళకి కూడా ఆయన చరిత్ర పురాణాలలో ప్రసిద్ధికెక్కింది. నిజానికి పుత్రులంటే ఇలా ఉండాలి, తన తండ్రి మాట వినేటటువంటి వాడు ఎవడో వాడే కొడుకట. తన చరిత్రతో కానీ సద్గుణాలతో కానీ తన దాన ధర్మాదులతో కానీ తండ్రికి ఎవడు పేరు తెచ్చి పెడతాడో వాడు కొడుకు కానీ తండ్రిని బెదారులో పారేసేవాడు కుమారుడు అవుతాడా? అంచేత ఎప్పుడు మంచివాళ్ళైన కుమారులకి ఏ ఏ లక్షణాలు ఉండాలో ఈ చరిత్రతో తెలుసుకో అనగానే పులకించిపోయాడు ధర్మరాజు. మరో ప్రశ్న అడిగాడు, సమధిక దర్ప దుర్జయములై నిగిడెడు ఇంద్రియం బుల గుదించి తెచ్చి మనసు పొందున నిడి మనసహంకారంబు పద్దకు బాపి సద్భక్తి యుక్తి నరయంగా అనిశంబు నిజ భర్తృ శుశ్రూషయందు సమాహితయైన వనిత అఖిల లోకోత్కృష్టయని ఎప్పుడు హింతు అరయ పతివ్రతలైన వారి చరితము అత్యంత ధర్మ సూక్ష్మంబు కరము దుష్కరము కాదే తలప నిర్ధూత దురిత అట్లు కావున విన వేడ్క అయ్య చెప్పవయ్య పుణ్యసతీ ప్రభావంబు నాకు. ఈ భూమి మీద నీలాంటి కొంతమంది మహర్షులు ఉన్నారు, వారు తమ భక్తితో తమ తపశ్శక్తితో పాపాత్ముల పాపాలన్నీ నిమిషాల్లో పటాపంచలు చేస్తారు. ఓ మార్కండేయ మహర్షి, సంతోషం, ఈ భారతదేశం పరమ పతివ్రత శిరోమణులకు నిలయం. అటువంటి గొప్ప ఉపాసనా బలం కలిగిన తల్లులు కొందరున్నారు. అందులో ఒక ఆవిడ త్రిమూర్తుల్ని కూడా చిన్నపిల్లల చేసింది. ఇలాంటి వాళ్ళు ఎందరున్నారు. అటువంటి పతివ్రతల మహాత్మ్యం గురించిన కథలు వినాలని నాకు చాలా వేడుకగా ఉంది. ఆ కథలు నాకు వినిపించు. ఇంద్రియాలు అరికట్టి ఇష్టం వచ్చినట్టుగా చెదిరిపోయే మనస్సుని తన ఉపాసనా బలంతో కానీ యోగాభ్యాసంతో కానీ నిగ్రహంతో కానీ అదుపులో పెట్టి తద్వారా మనస్సుని దైవ సమ్ముఖం పెట్టేస్తాడు జ్ఞానం అనే పగ్గంతో. గుర్రం పరిగెడుతుంటే దాని కళ్ళు వెయ్యాలి, మనస్సు కూడా అలాగే వెళ్ళిపోతుంది. కాసేపట్లో ఇంట్లో ఏం జరుగుతుందో ఒకళ్ళు, సీరియల్స్ మీద కొంతమంది, చెప్పుల మీద కొంతమంది, పక్కవాడు డొక్క పొడవడం కేసు కొంతమంది, ఎవడికి ఏ అప్పులు చెక్కొడదామని కొంతమంది, ఇలా రకరకాల బుద్ధులు ఉంటూ ఉంటాయి. ఈ బుద్ధులు క్షణక్షణంగా మారిపోతూ ఉంటాయి. ఇలా వెళ్ళేటటువంటి బుద్ధులన్నిటినీ ఏకాగ్రం చెయ్యాలి. అలా చేసినటువంటి వాళ్ళకి అహంకారం ఉండదు. అహంకారానికి లోని కాని వాళ్ళు హాయిగా సుఖంగా సంసార జీవనం చేస్తారు. తన భర్తకి ఎల్లప్పుడూ సేవ చేసే భార్యామణి అన్ని జగత్తుల్లోకి గొప్పది అని నా అభిప్రాయం. అటువంటి పతివ్రతల నడవడికలో ధర్మ సూక్ష్మాలు ఇమిడి ఉంటాయి. అటువంటి పుణ్యకథలు నాకు వివరించు. తల్లి తండ్రి ఇద్దరు గొప్పవాళ్లే. ఈ ఇద్దరిలో అసలు ఎవరి కష్టం ఎక్కువ, పిల్లల్ని పెంచేటటువంటి తల్లే లేక తండ్రే? అసలు పుత్రుడు అటువంటి తల్లిదండ్రుల వ్యవహారంలో ఎలా ఉండాలి? నీచమైన వంశాల్లో పుట్టిన వాళ్ళు ఉంటారు కొంతమంది. ఆ కుటుంబంలో వాళ్ళంతా పనికిమాలిన పాపాలు చేస్తారు, ఆ రకంగా సంపాదిస్తారు. సంపాదన చేసే వాళ్ళలో ఉత్తమమైనటువంటి వృత్తులతో కొందరు పెడితే పాప పనులు చేసి సంపాదించేవాళ్ళు. రోజు జంతువులను ముక్కల కింద కొట్టి ఆ మాంసం ముగ్గు బతికి కసాయివాడు ఉన్నాడు, ఆ కుటుంబం యొక్క సంపాదన ఎప్పుడో ఒకప్పుడు కొంపను కొల్లేరు చేసేస్తుంది. కాబట్టి పాపపు సంపాదన పాపపు సంపాదనే, పుణ్యవృత్తి పుణ్యవృత్తే. అలాగా పుణ్యవృత్తితో ఉండే వాళ్ళ గురించి మనం ఆలోచించక్కర్లేదు, కానీ నీచమైన వంశాలలో నీచమైన నడవడిక కలిగినటువంటి వారి కుటుంబంలో పుట్టినటువంటి పిల్లలు ఎలా నడుచుకోవాలి ఇవన్నీ నాకు వివరించమని కానీ. అప్పుడు ఆయన ఇలా అన్నట్ట, మంచి ప్రశ్న వేసావయ్యా, నీవు అడిగే ప్రశ్నలన్నీ లోకానికి ఉపకారం చేయడం కోసమే అడుగుతూ ఉంటావు. అసలు మహాత్ములు ఎప్పుడు తమ వంకతో లోకానికి కూడా సందేశం ఇస్తారు. ముందు నువ్వు తెలుసుకుంటే నీ వల్ల లోకం ఎప్పుడూ బాగుపడుతుంది. నువ్వే బాగుపడకపోతే ఇంక మిగతా వాళ్ళు ఏం బాగుపడతారు? నీవు అత్యంత భక్తి శ్రద్ధలతో నా పాదం విడిచిపెట్టకుండా ఎలా చెబితే అలా నడుచుకునే ఉత్తమ శిష్యుడివి. అటువంటి ఉత్తమ శిష్యులకి గురువులు పరమ రహస్యాలు చెబుతారు, చెబుతున్నాను విను. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీ మహీజ గోబ్రాహ్మణేభ్య శుభమస్తు. నిత్యం లోకా సమస్త సుఖినో భవంతు.